నిరంతరం మహానుభావులు ఓం రుద్రాయ నమః అంటూ ధ్యానం చేస్తూ ఉంటారు. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఓర్ధ్వాయ నమః, ఓర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః అంటూ భక్తితో నిరంతరం అభిషేకం చేస్తారు. విప్రోభిషించే శివం, అటువంటి ఈ లింగాన్ని చూచిందిగా ఆ శరీరం గగురు పొడిచింది సీతకి. అహో, సృష్టి మొత్తం వ్యాపించి ప్రపంచ ప్రళయకాలంలో ఈ లింగం తప్ప మరొకటి లేదు అని సృష్టి అంతా నింపేటటువంటి మహానుభావుణ్ణి, మహాలింగుణ్ణి, శివుణ్ణి, రుద్రుణ్ణి, పరమాత్ముణ్ణి నేను కేవలం ఈ అన్నంతో, మామూలు అన్నంతో, సాధారణ ఆహారంతో సంతోషపరచాలనుకున్నాను, ఎంత పొరపాటు అనుకున్నదాన్ని. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాలా కపర్దాహ కలిత శశికలాహ చండకోదండహస్తాహ త్రక్షాహ రుద్రాక్షమాలా ప్రకటిత విభవా శాంభవాహ మూర్తిభేదాహ రుద్రాహ శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యం. తోకలో అమోఘమైన సర్వవ్యాపకమైన శివలింగాన్ని చూడగలిగింది. ఆ శివలింగం అనేక లింగ రూపాల్లో కనపడుతుంది. ఎన్ని రూపాలండి శివుడికి? అవి బ్రహ్మాండ వ్యాప్త దేహాహ, సకల భువన బ్రహ్మాండాలు వ్యాపించి ఉన్న దేహాలవి. భసిత హిమరుచ భాసమానాహ, అవి ఎటువంటివి? భసితం అంటే విభూతి, ఒళ్ళంత విభూతి పెట్టుకుంటాడు ఆయన. ఈ విభూతి పూసుకున్నవాడు స్వతసిద్ధంగా తెలుపు ఆయన. హిమరుచ, హిమరుక్ అంటే తెల్లని కాంతి, మంచు వంటి కాంతి అని ఒక అర్థం. హిమరుక్ అంటే చంద్రుడని కూడా అర్థం. చంద్రుని వలె తెల్లగా ఉన్నాడని లేదా మంచు వలె తెల్లగా ఉన్నాడని అర్థం అన్నమాట. అందువల్ల మహానుభావుడు స్వచ్ఛంగా పిండి వెన్నెల ఎలా ఉంటుందో అటువంటి అద్భుతమైన కాంతులతో ఉన్న శరీరాలతో ఉన్నాడు, అనేక శరీరాలతో. ఇంకా శరీరం అంతా భుజంగాలే, పాములే. మెడ కంఠం ఎప్పుడు విషం తాగడం వల్ల నల్లగా ఉంటుంది, అందుకే కంఠే కాలాహ. కంఠే కాలహ అంటే చాలు ఏకవచనం అయితే, కానీ అనేక వపుష అన్నాం కదా, చాలా శరీరాలతో ఉన్నాడు ఆయన. అంచేత ఈ శరీరములన్నీ కూడా విషకంఠాలతో ఉన్నాయి. ఇక ఆపై కపర్ది ఆయన, ఓ జటాజోటాలు ధరించాడు. కలిత శశికలాహ, ఏ శరీరానికైనా పైన జటాజోటం మీద చంద్రుడి రేఖలు ఉన్నాయి. అటువంటి మహానుభావుణ్ణి, మూడేసి కళ్ళు కలిగిన వాణ్ణి, రుద్రాక్షమాలలు ధరించినటువంటి వాణ్ణి, శివస్వరూపాలను అమ్మవారు చూచింది. అవన్నీ రుద్రరూపాలు. ఆ రుద్రరూపాలన్నీ శ్రీ రుద్రసూక్తము చేత ప్రకటింపబడిన వైభవములు కలవి. రుద్రసూక్తంలో ఈ రుద్ర వైభవాన్ని తెగవర్ణించారన్నమాట. అటువంటి ఆ రూపములు నః ప్రయచ్ఛంతు సౌఖ్యం, మాకు సుఖమును కలిగించుగాక. ఆ సుఖాన్ని కలిగించే రూపాలను అమ్మవారు దర్శనం చేసింది, నమస్కరించింది. తాను వెనకే నిలబడి అలాగే ఉంటే ఆయన మళ్ళీ ఆహారం అడుగుతాడు. అందుకని చకచకచక తులసీదళం పట్టుకొచ్చింది. తులసీదళం మీద ఈ చిటికెన వేలు గోరుతోటి శ్రీరామ అని రాసిందనమాట. అమ్మా, ఇంకేమన్నా ఉంటే పట్రా, ఆకలిగా ఉందంటున్నాడు ఈలోపు హనుమంతుడు. ఈ దళం పట్టుకొచ్చి ఇదిగో నాయన అని వేసిందిట. విస్తరాకులో ఉన్న దళం కూడా ఇంకా ఆయనకి ఏం కనపడుతుందో ఏం కనపడడం లేదు. ఇది ఆకులో పడిందల్లా తీసుకోవడం, నోట్లో వేసుకోవడమే. ఆ ఆకు కూడా నోట్లో వేసుకున్నాడు. నమిలాడు, మింగేశాడు. మింగగాని మధురం, మహామధురం, అతి మధురం, ఆనందం కడుపు నిండిపోయిందని బ్రేవుమని వెంటనే కళ్ళు తెరిచాడు. అమ్మ, సీతామాత, జగన్మాత, ఏమి పదార్థం వండించావు? ఇది వండావా లేక వండించావా? ఈ ఆఖరణ వడ్డించిన పదార్థం ఇంత గొప్ప పదార్థం నేను ఎప్పుడూ తినలేదు, రుచి చూడలేదు, చాలా రుచిగా ఉంది, మధురంగా ఉంది. ఇంతకీ దీని పేరేమిటి? ఇది లడ్డూయా లేక ఇంకేదన్నా సున్నుండా ఇంకో ఉండా ఏమిటి అని అడిగితే, ఇది ఒక ప్రత్యేకమైన పదార్థం అయినా చెప్పడానికి వెళ్ళలేదు, నీకోసం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి నేనే చేయించి పట్టుకొచ్చి వడ్డించాను ఆయన, సంతోషమేనా అంది. ఏమి సంతోషం, ఇక ప్రపంచ ప్రళయకాలం వరకు ఆకలి నాకు వెయ్యదన్నాడు ఆయన. ఈ పదార్థం తిన్నాక ఇక నాకు ఆకలి ఉండదు జీవితంలో అన్నట్టు. ఎందుకు ఆకలి ఉండదు? ఇది మామూలు పదార్థం అయితే కదా, ఈ రాక్షసులు మానవులు తినే నీచమైన పదార్థాల పరమ పవిత్రం మధురమైన రామమంత్రం కనుక, రఘుపతి ప్రియమంత్రం రామమంత్రం తథాచ. ఆ మహానుభావుడు రఘుపతి యొక్క ప్రియమంత్రం నామం రామమంత్రాన్ని భోజనం చేశాడు. అది తులసీదళం మీద సీత రాసి పట్టుకొచ్చి వేసిందని కూడా తెలియదు ఆయనకి, అదేదో పదార్థం అనుకుంటున్నాడు అంతే ఆయన. రామనామం ఆయనకి ఔషధం, ఆయనకి ఆహారం, ఆయనకి సంతృప్తి కలిగించేది అదే. ఇక సంతోషం పొంది చాలు తల్లి ధన్యవాదాలన్నాడు, వెళ్ళిపోయాడు. బతికానరా బాబు అనుకుంది ఆవిడ. ఈ ఔషధం తనకి తెలియకపోతే, ఈ రహస్యం తనకి తెలియకపోతే ఇంక ఎంత కష్టపడేదానో అనుకున్నది. సరే మొత్తం మీద ఆయన్ని పంపింది. అప్పటి నుంచి సీత అన్నదట స్వయంగా, హనుమంతుడికి ఎవరు భౌతిక పదార్థాలతో సంతోషం కలిగించలేరు, ఎప్పటికైనా హనుమంతునికి ఆనందం కలిగించే పదార్థం కేవలం రామనామమే. మీ ఇళ్లల్లో ఆయనకి నైవేద్యం పెట్టేటప్పుడు రామ రామ అంటూ వండండి. అప్పాలు వండినా పులిహేర వండినా చాలామందిని చూస్తే నాకు నవ్వు వస్తుంది. హనుమంతునికి సుందరకాండ అయ్యాక ఇన్ని అప్పాలు పోయకపోతే బెడిసి కొడుతుంది, ఎంత పులిహార చేయకపోతే బెడిసి కొడుతుంది, ఆయన చంపేస్తాట పట్టుకుని పాపం. హనుమంతుడు, నీ పులిహార నీ అప్పాలు ఇవేం కదా, అవి ఇష్టమే, ఎప్పుడు ఇష్టం, నువ్వు రామ అని చేస్తే. రామ అంటూ ఇంత పదార్థం వేస్తే ఆయన సంతోషం పొందుతాడు తప్ప రామనామాంకితం కాని ఏ పదార్థమైనా ఆయనకు ఆనందం కలిగించదు. కాబట్టి వ్యర్థ ప్రయత్నాలు, కేవల భౌతిక పదార్థాలతో ఆయనకి ఆనందం కలిగించగలము అనుకుంటే అది వ్యర్థ ప్రయత్నము అన్నారు. అలాగని నైవేద్యాలు మానేయమని కాదు, కొబ్బరికాయలు కొట్టద్దని కాదు, అవి ఎన్ని చేసినా రామనామం అక్కడ జరగాలి. రామనామం లేకపోతే ఇవన్నీ దండక, ఇవన్నీ పెట్టకపోయినా ఆయన సంతోషిస్తాడు. భక్తితో చేస్తే రామనామాంకితమైతే కార్యక్రమం ఆయనకు ఆనందం కలుగుతుందన్నమాట. అటువంటి హనుమంతుడికి ఇక మీదట మనం కూడా భవిష్యత్తులో ఏం చేసినా అది రామనామాంకితమై ఉండేలా చూసుకోవాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఆవిడికి మళ్ళీ మొదలుకొచ్చింది గొడవ. బయట 100,000 మంది వానరులు భోజనానికి ఎదురు చూస్తున్నారు, పదార్థాలన్నీ ఈయన ఒక్కడే లాగేశాడు, మరి ఎలాగా ఇప్పుడు? అందుకని ఆవిడ వెంటనే ఏం చేసింది, పక్కకి వెళ్ళింది వంటగది దగ్గరికి, అన్నపూర్ణాదేవిని భక్తితో ధ్యానం చేసింది. ప్రాళేయాచలవంశ పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ నిర్ధూత అఖిల ఘోర పాప నఖరీ. ఇందుకోసం ఈ శ్లోకం చదివాను. చాలామంది అస్తమాటు నిర్ధూతాఖిల ఘోర పావనకరి, మళ్ళీ అక్కడ కూడా ప్రాళేయాచల వంశ పావనకరి, రెండు చోట్ల వంశ పావనకరి, ఇక్కడేమో ఘోర పావనకరి అంటున్నారు. ఘోరాన్ని పావనకరి ఏమిటండి? అర్థం అర్థం లేకుండా. నిర్ధూత అఖిల ఘోర పాప నఖరీ అని చెప్పాలి. నఖరీ నఖరములు కలది, గోళ్ళు కలది. ఏమి గోళ్ళు? తొలగింపబడిన, నిర్ధూత అంటే తొలగింపబడిన ఘోర పాపములకు సంబంధించిన గోళ్ళు కలది. ఘోర పాపములను ఇలా చీల్చి అవతల పారేసి గోళ్ళు కలిగినదన్నమాట అమ్మవారు. అందువల్ల అది గుర్తుపెట్టుకోండి, మన పాపములు అనేటటువంటి వాటిని చీల్చి అవతల పారేయడానికి తగిన గోళ్ళు కలది. ఇక మీదట చదివేటప్పుడు నిర్ధూతాఖిల ఘోర పాప నఖరి అనే కా ఒత్తి చదవండి. ఘోర పావనకరి కాదు, ఘోర పావనకరి అంటే దానికి ఏం అర్థం లేదు, భయంకర అర్థం వస్తుంది. ఇక మరొక పాదంలో అక్కడ ప్రాళేయాచల వంశ పావనకరి, హిమాలయ పర్వతం యొక్క వంశాన్ని పవిత్రం చేసేది అని అర్థం అన్నమాట. సరే మొత్తం మీద ఏదైతేనే, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరీ. ఈ అమ్మా భిక్షను ప్రసాదించు మాతా అన్నపూర్ణేశ్వరి, నా కోసం కాదు భిక్ష. ఇంతమంది వానరులు బయట ఎదురు చూస్తున్నారు, దాదాపు 100,000 పై చిలుకు వాళ్ళు, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, పనసుడు, జాంబవంతుడు, ఇంతమంది ద్విధుడు, మైందుడు, హేమహేమీలు, వీళ్ళందరూ ఆకలికి మాడిపోతారు. ఇప్పటికిప్పుడు వండడం కష్టం అనగానే ఆ క్షణమే అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమైంది. ఇలా అన్నదంతే, ఇంకేముంది, పప్పు ప్రత్యక్షం పూర్తిగా ఇంతో పూర్వం కంటే రెట్టింపు రుచితో. వంకాయ కూర, టెంకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దిబ్బకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, పులిహార, దరిహార, దద్యోదనం, కట్టుపొంగలి, పాయసం, ఒకటేమిటి అది ఇది అని చెప్పడానికి వీలు లేని సమస్త పదార్థాలు దివ్యమై ప్రత్యక్షమైపోయాయి. సీతాదేవి ధన్యవాదాలు చెప్పి నమస్కరించింది జగదంబకి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకికి, ఇంత అన్నం పెట్టే తల్లికి. అన్నదా అని పేరు లలితా సహస్రనామంలో అమ్మవారికి, అన్నమును దా ఇచ్చేది, అటువంటి తల్లికి నమస్కరించింది. ఇప్పుడు బయట అప్పటికే పందిళ్ళు వేయబడ్డాయిగా, ఆ పందిళ్లలో రాతితో తయారు చేసిన బల్లల మీద కూర్చుని వానరులంతా బారులు తీరున్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 2-3 వరసల్లో పైనేమో కప్పు కూడా వేసేశారు, అంటే తాటాకులతో పందిరి. అందరూ కూర్చున్నాక ఆకులు వేయించింది అమ్మవారు. తాను దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ అందరికీ అన్నీ వస్తున్నాయో చూస్తూ తినండి నాయన అంది, కూర్చున్నారు. ఇక్కడో తమాషా జరిగింది. వానరులు తింటున్న భోజనం కదా ఇది, అసలే వానరులు, ఎంత కాదనుకున్నా జాతి లక్షణం చపలత్వం ఉంటుంది. ఆ చివర కూర్చున్న పంక్తిలో ఒకనొక చివర కూర్చుని ఉన్న ఒక కోతిగారికి వానరుడికి పులిహార వడ్డించారట. పులిహారలో చింతపండు ముద్ద ఉంటుంది. ఆ చింతపండు ముద్దని టిక్కు ఇలా నొక్కాడు, అదేంటో తెలియక. ఆ మెత్తగా ఉన్న చింతపండు ముద్దలో ఒక గింజ ఉంది, చింత గింజ. ఇలా నొక్కగానే ఈ గింజ టక్కన పైకి ఎగిరిపోయి పైన కప్పులో ఇరుక్కుపోయింది. ఏయ్, నా గింజ ఏదో పైకి ఎగిరిపోయింది అని వెంటనే వీడు ఆ పైకెక్కి కిందకి పైకి పైకి కిందకి దూకి ఆ కప్పు లాగేసి నా గింజని వెతకడం మొదలెట్టాడు. ఒక కోతి పైకి కిందకి ఎగరగానే పక్క కోతులు కూడా అవి ఎగరడం మొదలెట్టాయి. ఈ కోతి ఎగిరిందని ఆ కోతి, ఆ కోతి ఎగిరిందని ఇంకో కోతి, ఇలా కోతులని పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఎగురుతున్నాయి. ఈ ఎగరడంలో టేబుల్స్ అన్నీ కింద పడిపోయాయి, రాళ్ళు విరిగిపోయాయి, పులిహార దలిహార సమస్తం ఆకులన్నీ నేల మీద పడిపోయాయి, కప్పు కింద రాలిపోయింది. దాంతో సీతాదేవి కంగారడిపోయి హనుమంతుడిని పిలిచి, హనుమా ఏమిటి మన సైన్యం ఇలా చేస్తున్నారు, లేనిపోని గొడవ, ఊరేగింపుల్లో తెగ తాగిన వాళ్ళు గంతులు వేసినట్లుగా ఉంది ఇది వ్యవహారం అంతాను, ఎందుకు గొంతుతున్నారో కనుక్కోమొదటి, తెల్ల తెల్లబోయి పాపం ఆహారం అంతా నెలపలైపోయింది మరి అందుకని. అప్పుడు హనుమంతుడు ఆ ఎగురుతున్న వాళ్ళు ఒక రెక్క కట్టుకున్నాడు, ఆగన్నాడు, ఆగట్ట, ఎందుకు ఎగురుతున్నావు అన్నట్ట. నాకేం తెలుసండి, ఆయన ఎగిరాడండి, నేను ఎగిరానండి అన్నట్ట. వీడిని ఆపి ఆ పక్కవాడిని పట్టుకున్నాడు, నువ్వెందుకు ఎగిరావు? నాకు తెలియదండి, ఈయన ఎగిరాడండి, నేను ఎగిరానండి అన్నట్టు. ఇలా అందరినీ అడగగడగా ఆఖరిన పిల్లకోతి వంతు వచ్చింది. ప్రొఫెసర్ పిల్లకోతి గారు తమరెందుకు ఎగిరారండి అన్నారు హనుమంతులు వారు. ఇదేదో వచ్చిందండి అన్నంలో, ఇంత మెత్తగా ఉంది, నొక్కానండి, పైకి ఎగిరిందండి, దాన్ని పట్టుకోవడానికి ఎగిరానండి అన్నట్ట. చివరికి చూస్తే అది చింతపండు పులుసు, ఆ చింతపండు ముద్ద దిగిపోయింది, అందులో గింజ అన్నమాట. హారి దుంపతెగ, ఒక్క చింతపండు గింజ కోసం మొత్తం అంతా కంపు చేసి పారేసావు కదా, అంతా కంపు చేసావు అని కాస్త వాళ్ళని మందలించి, ఇక వీళ్ళకి పందిరి టేబుల్స్ లేకుండా చేతుల్లో పెట్టేయండి అన్నాడు. ఈ బఫే అలా తయారైందేమో ఒకవేళ. మొత్తం మీద వీళ్ళందరికీ మళ్ళీ కష్టపడి అన్నపూర్ణ కటాక్షంతో కడుపు నిండా భోజనం పెట్టింది జగన్మాత. ఈ వానరుల విందు కోలాహలం అప్పటి నుంచి అయోధ్యావాసులు సంవత్సర కాలం చెప్పుకున్నారు, చెప్పిన కథ చెప్పకుండా చెప్పుకున్నారన్నమాట. హనుమంతుడి లీలలన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకరోజు హనుమంతుడు ఈ విందు భోజనం అయిపోయాక సీతాదేవికి రోజు ఉదయమే నమస్కారం చేస్తాడు. అయోధ్యలోనే ఉండిపోయాడు చాలా కాలమైన, పట్టాభిషేకం అయ్యాక సీతాదేవికి రాముడికి నమస్కారం చేసేవాడు. ఒకనాడు సీతాదేవికి నమస్కారం చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు సీతాదేవి చాలా విచిత్రంగా అందంగా కనపడింది. ఆవిడ ఏం చేసిందిట, ఇంత కుంకుమ సింధూరం, కుంకుమల్లో కూడా ఆంజనేయ స్వామిని పూజ చేసే కుంకుమకి గంధ సింధూరము అంటారు. సింధూరం అంటే ఒత్తకండే, సింధూరము అన్నప్పుడు ఒత్తు లేకుండా ఉంటేనే కుంకుమ అని అర్థం, ఒత్తినప్పుడు ఆ దీర్ఘం లేకుండా ఉంటే అప్పుడు ఏనుగు, సింధూరము అంటే ఏనుగు అని అర్థం. ఒత్తు లేకుండా దీర్ఘం ఉంటే ఆ ఊకి సింధూరము అంటే కుంకుమ. అమ్మవారు సీతాదేవి ఈ రెండు పాపిటికి మధ్యలో తీసి జుట్టును పాపిటి తీసి ఆ మధ్యలో ఒక బొట్టు, భూమధ్యంలో కాస్త సింధూరము, కంఠస్థానంలో ముచ్చిలి గుంటంటారు అక్కడ కూడా కాస్త కుంకుమ, వక్షస్థలం మీద నాభి, ఈ పంచప్రదేశాల్లో కుంకుమ ధరించిందిట. ఇలా సింధూరం ధరించిన అమ్మను చూడగానే హనుమంతుడు వినయంగా దండం పెట్టి, అమ్మ రోజు నుదుట మాత్రమే పెట్టుకుంటావు, భ్రూమధ్యంలోనే కుంకుమ, ఈ పూట పాపిట్లో కూడా కుంకుమ పెట్టుకున్నావు, సింధూరం ఎందుకు పెట్టుకున్నావు అన్నట. నిజానికి శాస్త్రం ఒకటి ఉన్నది వామకేశ్వర తంత్రంలో, 5 స్థానములలో నిరంతరం కుంకుమ పెట్టుకున్న స్త్రీ మొత్తం ఎదువుగా ఉంటుంది అని. అందులో 1 పాపిటి మధ్యలో, 2 భ్రూమధ్యం, 3 కంఠస్థానం, 4 వక్షస్థలం, 5 నాభి. ఈ 5 స్థానాలలోనూ రోజు కుంకుమ పెట్టుకున్న స్త్రీకి వైధవ్యం ఉండదు, భర్త హాయిగా ఉంటాడు. భర్త ఉండాలని కోరిక ఉన్నవాళ్ళు మాత్రం ఇది ధరించవచ్చు. దిక్కుమాలవాడు మాకెందుకండి అనుకుంటే చెప్పలేం. కానీ ఇందువల్ల సీత కూడా ధరించిందిట మంత్రశాస్త్ర ప్రకారంగా. అయితే హనుమంతుడికి నచ్చ చెప్పడానికి ఏం చెప్పాలో అర్థం కాక ఆవిడ కొంచెం చమత్కారం చేసి, రాముడికి నా మీద అభిమానం కలగడానికి, రాముడికి నా మీద ఎప్పుడూ ప్రేమ ప్రీతి ఉండడానికి ఈ బొట్టు పెట్టాను, అయినా సింధూరం పెట్టుకుంటే రాముడికి నా మీద ప్రేమ పెరుగుతుంది అందిట. ఓహో, సీత మీద రాముడికి ప్రేమ ఉండడానికి గల కారణం ఈ సింధూరం ధరించడం అన్నమాట. 5 స్థానములలో సింధూరం పెట్టుకుంటేనే సీతా సీతా అంటూ రాముడు వెంటబడుతున్నాడే, సీత మీద ప్రీతుడయ్యాడే, ఒళ్ళంతా పూసుకుంటే నా మీద కూడా రాముడికి ప్రేమ వస్తుందేమో అనిపించింది పాపం ఆంజనేయుడికి. వెంటనే ఏం చేశాడు, అయోధ్యానగరంలో కుంకుమలను పసుపులు అమ్మేటటువంటి కొట్టుకు బయలుదేరాడు దుకాణానికి. సింధూరం అమ్మే ఒకనొక దుకాణానికి వెళ్ళి, ఏమండి శెట్టిగారు శెట్టిగారు కాస్త సింధూరం ఇస్తారా అన్నట. భలేవాడివయ్యా, అయోధ్యానగరంలో నువ్వు అడిగితే ఇవ్వని వాడు ఏమన్నా ఉంటాడా, ఏది అడిగితే అదే ఇస్తారు, నువ్వు అందరికీ ప్రీతిపాత్రుడివి, నా దుకాణంలో ఏం కావాలో అది పట్టుకుపో అన్నట. ఓ 5 బస్తాల సింధూరం పట్టుకుపోయాడు ఆయన, మోసుకుపోయాడు. ఇప్పుడు ఈ సింధూరం ఒంటికి పూసుకుంటే నిలబడ్డంలా, అసలే ఆయనకి జుట్టు ఉంటుంది కదా, ఇలా రాసుకోగానే రాలిపోతుంది, మళ్ళీ విభూతి పెట్టుకున్నవాడు రాలి చేసుకున్నట్టుగా అయిపోతుంది. ఈ సింధూరం ఒళ్ళంతా పట్టేయాలంటే ఏం చేయాలనుకున్నాడు. వెంటనే ఆలోచన వచ్చింది, హనుమంతుడు బుద్ధిమంతుడు కదా, హనుమతో బుద్ధిమతాం వరిష్ట, హనుమంతుడు అంటే బుద్ధిమంతులలో చాలా గొప్పవాడు, అందుకని ఈ కుంకుమ ఒంటికి పట్టాలంటే దీనిని నూనెలో కలపడమే మంచి మార్గం అనుకున్నాడు. వెంటనే పక్కనే ఒక తెలికల ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏమండోయ్, నాకు ఒక డ్రమ్ము నిండా నూనె ఇవ్వండి, నువ్వుల నూనె ఇవ్వండి అన్నట్టు. నువ్వుల నూనె ఇంకా జిగురు ఎక్కువ ఉంటుంది, ముడి నువ్వుల నూనె. ఆ నువ్వుల నూనె తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి, ఆ నువ్వుల నూనెలో ఈ సింధూరం అంతా కలిపేశాడు. శుభ్రంగా దాని ఒళ్ళంతా పూసి పూసి పై నుంచి కింద దాకా నఖశిఖ పర్యంత, నఖమంటే కాలి గోరు దగ్గర నుంచి శిఖ అంటే జుట్టు వరకు పై వరకు పూసేసుకున్నాడు. ఆ పాద మస్తకం పూసుకుని పూసుకుని ఏదో ఈ కాస్త కళ్ళు గుండు లోపల తప్ప మిగతా అంతా పూసుకుని, ఆ తర్వాత 2 చేతులు జోడించి రామ రామ అనుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాట. శ్రీరామచంద్రుడు హనుమంతుడు చూసి, ఏమిటి హనుమా ఈ పిచ్చవేషాలు, నువ్వును మీ జాతి లక్షణం పోనిచ్చుకున్నావు కాదు. కపిత్వం హరియూథప, ఓ వానరవీర, వానరనాయక, ఇదే కదా నీ కపిత్వం, నీ కోతి లక్షణం. పుట్టుకతో వచ్చిన జన్మత వచ్చిన లక్షణాలు పొమ్మంటే పోవు, లేకపోతే ఏమిటి ఒళ్ళంతా ఈ కుంకుమ పూసుకు రావడం, రామ రామ అన్నాడు నవ్వుతూ. చిన్నపుచ్చుకుని హనుమంతుడు, అదేమిటి స్వామి అలా అంటారు, సీతామాత చెప్పింది కాబట్టి రాసుకున్నాను అన్నట. సీత ఎందుకు చెప్పింది అయ్యా నీకంటే, సీత అప్పుడు పక్కనే కూర్చుని ఉంది రాముడి పక్కన, పక్కపక్కనవి ఏం లేదండి, ఈ బొట్టు ఎందుకు పెట్టుకున్నావు అని అడిగాడు. బొట్టు పెట్టుకుంటే రాముడికి నా మీద ప్రేమ అన్నానంటే భర్తకి ప్రేమ పెరగడానికి, భర్త సౌభాగ్యంతో ఉండడానికి, భర్త వల్ల తాను సౌభాగ్యంగా ఉండడానికి భార్యకి కుంకుమ పెట్టుకోవడం లక్షణం కదా. అందుకని ఆ మాట చెప్పకుండా నేను రాముడికి ఈ కుంకుమ పెట్టుకోవడం వల్ల నా మీద ప్రేమ పెరుగుతుందన్నాను. మీ ప్రేమ పొందడానికి ఒళ్ళంతా పాపం ఇదిగో చిటపట్లాడుతున్నా పట్టించుకోకుండా నూనెలో కలిపి సింధూరం పూసుకున్నాడండి ఈయన అందిట. రాముడు ఆశ్చర్యపోయి, హనుమకి ఎంత భక్తి, నేనంటే నిరంతరం నా దృష్టి అతని మీదే ఉండాలని, అంటే రాముడి ప్రేమ నిరంతరం పొందడానికి హనుమంతుడు ఈ కష్టాన్ని సహించాడు. ఈరోజు మంగళవారం, అందువల్ల అందరికీ నేను ఒక శాసనం చేస్తున్నాను, మంగళవారం నాడు నువ్వుల నూనెలో గంధసింధూరం కలిపి హనుమంతుని విగ్రహానికి పట్టించి పూజ చేసిన వాడికి శాశ్వతంగా సంపదలు ఇస్తాను, ఇది నేను ఇస్తున్న వరం శాసనం అన్నాడు ఆయన. అందుకనే మనం హనుమంతునికి మంగళవారం వస్తే ఒళ్ళంతా గంధసింధూరం పూసి పూజ చేయడం అన్నమాట. అసలు రహస్యం అది. చాలా చోట్ల విగ్రహాలు చూశారు, ఆపాదమస్తకం నువ్వుల నూనెలో కలిపి ఈ తైలంతో కలిపిన లేపనం పోస్తారు, సింధూర లేపనం. కారణం ఇది, రాముడు ఆనాడు వరం ఇచ్చాడు. అలా చేస్తే మనం కూడా భక్తితో ఆ క్షణమే రాముడు ఆ ఇంట్లో ఉండి సకల సంపదలు ఇస్తాడు. సంపదలు ఇచ్చేవాడు రామచంద్ర ప్రభువు గనక. అప్పటి నుంచి సింధూర ప్రియుడు హనుమ అనే ఒకనొక దివ్య ప్రచారం లోకంలో పోయిందనమాట. హనుమంతుడు చేసిన ఒక్కొక్క లీలే ఒక్కొక్క అనుభూతి రూపంలో మనకొస్తే ఈ అనుభూతులు రాముడి ద్వారా మనకి వరాలు కూడా అయ్యాయి. హనుమంతుడికి ఆ రకంగా ప్రీతి అయ్యింది. ఇది జరిగింది. ఆ తర్వాత మరొక తమాషా జరిగింది. హనుమంతుడికి ఎప్పుడు రాముడు సీత ఇద్దరు ఎదురుగుండా కూర్చోడమే ఇష్టం. రాత్రిపూట రాముడు తలుపేసేసి ఈయన బయటికి పంపేసేవాట. చిన్న బుచ్చుకున్నాడు హనుమంతుడు. రాత్రిపూట ఎంత కాదనుకున్నా భార్యాభర్తల మధ్యలోకి వాళ్ళు ఎంత పరబ్రహ్మ స్వరూపాలైనా వెళ్ళకూడదు. కానీ రాత్రిపూట తాను బయటికి వెళ్ళలేకపోతున్నాడు, రామదర్శనం చేయకుండా ఉండలేడు. అందుకని రామ నాకు చిన్న వరం కావాలన్నట్ట, కోరుకో నీకు ఏదైనా ఇస్తానన్నాడు రాముడు. నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలని కోరుతున్నాను. అలా ఉండడం కుదరడంలా, నిరంతరం నీ దగ్గర ఉండాలంటే ఏం చేయాలో చిన్న మార్గం సూచించన్నట్ట. నువ్వు చిటికి వేస్తే అప్పటి నుంచి నేను నీ దగ్గర ఉంటాను, కానీ ఎప్పుడు పడితే అప్పుడు చిటికి వేయకూడదు కనుక నేను ఆవులించినప్పుడు నువ్వు చిటికి వెయ్యి అన్నట్ట. వెంటనే హనుమంతుడు టపా టపా చిటికలు వేస్తూనే ఉన్నాడు, రామ 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 అని. ఆవులిస్తే చిటికి వేయమంటే ఈయన ఇలా చిటికి వేయడంతో రాముడు అలాగే నోరు తెరుచు కూర్చున్నాడు ముయ్యకుండా అని. రాముడు ఎప్పటికీ నోరు ముయ్యకపోతే సీత కంగారు వచ్చింది, ప్రాణాంతక సమస్య ఏదో అని. ఏమిటంటే మాట్లాడు, హనుమంతుడు చిటికి వేసినంతసేపు అలా నోరు తెరిచి ఉండాల్సింది ఆయన. అందుకని దాంతో సీతాదేవి కంగారడింది. కౌసల్య సుమిత్ర కైకేయి అందరినీ పిలిచింది. అందరూ వచ్చి చూశారు, ఎవరు చూసినా రాముడు అలాగే ఉన్నాడు, అసలు కారణం ఎవరికి తెలియదు. చివరికి అందరినీ పిలిచారు, వైద్యుల్ని పిలిచారు. వైద్యులు కూడా రాముడు బాగానే ఉన్నాడండి, కానీ ఎందుకో నోరు తెరిచాడండి అన్నారు. ఆఖరిని వశిష్ఠులు వారు వచ్చారు, కులగురు. దివ్య దృష్టితో చూసి ఇదంతా హనుమంతుడు చేసిన కొంప ముంచిన పనండి అన్నారట. అప్పుడు ఆయన చెప్పాడు, రాముడు హనుమ నేను ఎప్పుడు ఆవులిస్తే అప్పుడు చిటిక వెయ్యి అన్నాడు. ఎప్పుడు ఆవులు ఎంత వస్తుందో తెలియదుగా రాముడికి, అందుకని ఎప్పుడూ కూడా ఉంటాను అన్నాడు ఈయన. అదేదో పరీక్షించడం కోసం ఇలా చిటికి వేశాడు. ఆ చిటికి వేసి అలా మర్చిపోయాడు. అలా ఆయన చిటికి వేస్తూనే ఉన్నాడు, రాముడు అలా ఆవులించి నోరు తెరిచిన వాడు తెరిచినట్టే ఉన్నాడు. కాబట్టి హనుమంతుడు చిటికలు వేయడం ఆపకపోతే రాముడు నోరు ముయ్యాడు అనగానే అందరూ పరిగెత్తికెళ్ళి, హనుమాన్ నీ భక్తి రాముడి కొంప ముంచుతోందయ్యా, దొంపదించుతోంది, ప్రాణాపాయ స్థితి తీసుకొచ్చింది, ఆపేయి అన్నారట. అరెరరే నేను చిటికలు వేస్తుంటే రాముడికి ఎంత కష్టం వచ్చిందా, ఇంకా చిటికి వెయ్యను అన్నట్ట. అప్పుడు రాముడు మళ్ళీ రెండో వరం ఇచ్చాడు. ఏమని, రామ భజన చేసేటప్పుడు ఇలా ఎవరైనా చిటికలు వేసి రామ భజన చేస్తే అటువంటి వాళ్ళకి చిటికలో కోరికలు తీరుస్తానన్నట్ట. అంచేత ఇక మీదట కూడా మీరు భక్తుల్లో ఇలా చిటికలు వేస్తూ చక్కగా మధ్య మధ్యలో తాళాలు బాధడమే కాకుండా రామ 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 సీత అని పాడితే చిటికి వేసే కాలంలో రామచంద్రుడు అక్కడ ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తాడు. అలా కోరికలు తీర్చుకుంటూ శుభం పొందండి. హనుమంతుడు నిరంతర రామ నామ సంకీర్తన పరాయణుడు, అది తప్ప ఆయనకి మరేమీ అవసరం లేదు. అందుకే అయోధ్యలో రాముడి దగ్గరే ఉంటూ రామసేవ చేసుకుంటున్నాడు ఆయన. ఇలా ఉండగా ఒకనాడు పూరి నుంచి జగన్నాథస్వామి వారు వచ్చారట రామదర్శనానికి. రాముడు మంచి సభలో నిండు సభలో కొలువై ఉన్నాడు. పూరి జగన్నాథుడు వచ్చాడు. పూరి జగన్నాథుడు అంటే సామాన్యుడు కాదు సుమా, శ్రీ మహావిష్ణువు శరీరమే అక్కడ ఆ రూపంలో ఉన్నది. యుగయుగాలుగా ఉంటున్నాడు ఆయన. జగన్నాథస్వామి విష్ణువే, రాముడు విష్ణుస్వరూపుడే. జగన్నాథుడు రాగానే విష్ణువు వచ్చినట్టుగా భావించి ఆనందంతో స్వాగతం పలికి కూర్చోబెట్టాడు రాముడు. మహాత్మా, పిలిస్తే నేనే వచ్చేవాణ్ణి కదా, నువ్వు స్వయంగా వచ్చావేమిటి స్వామి అంటే ఏం చెప్పమంటావు, నాకు కష్టం వచ్చిందయ్యా అన్నట్ట. ఏమిటది, ఏం చెప్పమంటావు, రోజు సముద్రుడు నా ఆలయాన్ని ముంచెత్తేస్తున్నాడు. పురి అది నిజానికి పూరి కాదు, మోక్ష పురి. ఆ పురి కాస్త కొంతకాలానికి పూరిగా మారిపోయింది. మనకి పూరీలున్నా చపాతీలున్నా ఇష్టం కాబట్టి అలా మార్చేసుకుంటానండి. అది పురి, దివ్యపురి, జగన్నాథ పురి అదనమాట. ఆ చివరికి ఆ జగన్నాథుని తీసి పురి కూడా పోయి పురి కాస్త పూరి అయ్యింది. అది సముద్ర తీరంలో ఉంది, బంగాళాఖాతం. అది విపరీతంగా లేచిపోతాయి కెరటాలు. ఆ రోజుల్లో ఆ కెరటాలు మొత్తం గోపురాన్ని ముంచేసేవిట. దాంతో ఆలయం పాడైపోతుంది. రోజు నాకు నైవేద్యం పెట్టినప్పుడల్లా ఆ నైవేద్యం పూర్తిగా సముద్రం పాలైపోతుంది. సముద్రుడు నా మామగారు, నేను ఏమీ చెయ్యనని వరం ఇచ్చాను ఆయనకి. అందుకే రెచ్చిపోయి మామగారు అల్లుడిని ఏడిపించేస్తున్నాడు. కొంతమంది మామలు ఏడిపిస్తారు, అందులో ఎల్లరి కపటలుడిన. ఇంతచేత సముద్రుడికి పక్కనే ఉన్నాడు. సముద్రానికి కూతురు కదా లక్ష్మి, లక్ష్మీం క్షీర సముద్రరాజతనయ అంటున్నాగా సముద్రపుత్రిక. పక్కనే ఎప్పుడు కూడా, అందుకే అల్లుడు అత్తవారింట్లో ఎక్కువ కాలం ఉంటే విలువ ఉండదు. నాకు అలా విలువ లేకుండా పోయింది. అందుకని రోజు నేను భోజనం చేసేటప్పుడు ముంచేయడం, ఏడిపించేయడం. నేనేమో ఇల్లరికంలో ఉన్న మజాకు పోయి ఇల్లరికంలో ఉన్న బాజ అని నేను అలమటించిపోతున్నా. సాత్వికుణ్ణి శిక్షించను. ఇలా చాలా కాలంగా మాకు జరుగుతోంది అంతఃసంఘర్షణ. రామ, నువ్వు ఏం చేస్తావో సముద్రం పొంగి ఆలయాన్ని ముంచకుండా నా నైవేద్యం పెడుతున్నప్పుడు నైవేద్యాన్ని సముద్రుడు కెరటాల రూపంలో ఎత్తుకుపోకుండా నన్ను కాపాడన్నట్టు. అవతారం మారింది కాబట్టి కాపాడే అధికారం ఉంటుంది అనగానే రాముడు సంతోషించి, అది మా వల్ల కాదు కానీ మేము అక్కడ ఉండడం కష్టం, కానీ నీ దగ్గరికి పంపిస్తాను కొంతకాలం పాటు. 6 సంవత్సరముల పాటు హనుమంతుడు నీ నగరంలో ఉంటే ఇంకా సముద్రుడు విజృంభించడు. అంచేత హనుమంతుణ్ణి సముద్ర శిక్షణకి నీ రక్షణకి పంపుతున్నానని హనుమ ఇదిగో జగన్నాథుడితో వెళ్ళన్నట్టు. కొంపం ఉంచావు స్వామి అన్నాడు ఈయన. ఏ అలా అంటున్నావు? రామా అంటూ నీ నామస్మరణ చేస్తూ నీ ఎదురుగుండా ఉండాలని కోరాను, కానీ ఆ రాముడే జగన్నాథుడైనా జగన్నాథుడు ఎదురుగుండా ఉండాలని నేను కోరుకోను. నాకు రాముడే సర్వన్న, రాముడే నా దైవం అన్నట్ట. ఇది నా ఆజ్ఞ. అయినా నీ మనస్సులో నేను ఎప్పుడు ఉంటాను కదయ్యా, నువ్వు అక్కడ ఇక్కడ కూడా ఉండగలవు కదా, ఎందుకు ఈ బాధ, వెళ్ళిరా అన్నాడు రాముడు. సరే తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాట. వెళ్ళి సరిగ్గా పూరీ జగన్నాథ ఆలయానికి ఎదురుగుండా మంచి గద భుజం మీద పెట్టుకుని ఉగ్రత్వంతో నిలబడి ఉన్నాడు. ఈ ఉగ్ర హనుమంతుడు చూడగానే భుయ్యను ముందుకు రావలసిన వాడు వెనక్కి వెళ్ళడం మొదలెట్టాడు. ఇక అప్పటి నుంచి కెరటాలు రాలా, జగన్నాథస్వామివారి ఆలయం ములక్కుండా ఆగిపోయింది. ఇప్పుడు మరి రోజు అన్నం పెట్టాలిగా, నైవేద్యం హనుమంతుడికి కూడా పెట్టాలి. జగన్నాథుడికి కుమ్మరి వాళ్ళు చక్కగా అందంగా కుండల్లో చప్పిడి అన్నం వండి పెడతారు. ఆ అన్నమే హనుమంతుడికి కూడా పెట్టారు. హనుమంతుడికి సీతాదేవి పెట్టిన భోజనం తినడం అలవాటు. సీతాదేవి అయోధ్యలో మంచి పులిహార, తీయని నేతితో తయారు చేసిన అద్భుతమైన లడ్డూలు ఇవన్నీ తినడానికి అలవాటు పడ్డాడు. లడ్డూలు తినేవాడికి ఫుడ్డుగా ఈ చప్పిడి కూడి పెడితే ఏం తింటాడు ఆయన? పాపం అన్నం తినలేక రాత్రిపూట నానాయాతన పడిపోయి నిద్ర పట్టక, అన్నం బాగులేకపోతే బియ్యం బాగా లేకపోతే నిద్ర పట్టదు. పనికి మాలిన బియ్యంతో అన్నం పెట్టితే చూడండి, తిన్నవాడు నిద్రపోవడు రాత్రిపూట, వేడి చేస్తుంది. అలాగే హనుమంతుడికి కూడా వేడి చేసింది, చికాకెత్తింది. అందుకని రాత్రిపూట రహస్యంగా ఇక్కడి నుంచి జై శ్రీరామని ఎగిరి అయోధ్యకు పోయి సీతాదేవి బాగా వండి వడ్డించి పక్కన పెట్టినటువంటి ఆ లడ్డూలన్నీ తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేవాట. సముద్రుడు చూశాడు, పగలంతా కాపలా ఉంటున్నాడు కానీ అర్ధరాత్రి వాళ్ళు హనుమంతుడు ఎక్కడికో ఎగిరిపోతున్నాడని. సీతాదేవి కూడా ఈయన కోసం రెడీగా అక్కడ లడ్డూలు పెడుతోంది. ఈయన వెళ్ళడం తినడం రావడం, ఓహో హనుమంతుడు తిండి కోసం రాత్రిపూట అయోధ్యకు పోతున్నాడు అంటే రాత్రిపూట కాపలా లేదన్నమాట అనుకున్నాడు. రాత్రి హనుమంతుడు జై శ్రీరామని అయోధ్యకి ఎగరగానే ఈయన పెద్ద పెద్ద కెరటాలతో వచ్చి మళ్ళీ ఆలయాన్ని ముంచెత్తేసాట. దాంతో జగన్నాథుడు గొల్లును గోలెట్టి రామచంద్ర ప్రభో రక్షించు రామాపాయి రామాపాయి అన్నట్టు. మళ్ళీ వచ్చేమేమిటి జగన్నాథస్వామి అన్నాడు ఆయన. ఏం చేయమంటావు? రాత్రిపూట సముద్రుడు మళ్ళీ నా ఆలయం మొత్తం ముంచేస్తున్నాడో అని అన్నాడు. దాంతో ఆగ్రహించాడు రాముడు, హనుమంతుడు ఎదురుగుండా ఉన్నా సరే సముద్రుడొచ్చి ముంచెత్తడమా? బ్రహ్మాస్త్రంతో వాడు అంతం చూస్తానంటే అక్కడే ఉంది కిటుకు, హనుమంతుడు ఉన్నంత వరకు రాడు ఆయన, హనుమంతుడు లేనప్పుడు వచ్చి ముంచేస్తున్నాడు అన్నట్ట జగన్నాథుడు. ఇదేమిటి, హనుమంతుడు నా ఆజ్ఞను ఉల్లంఘించి నీ దగ్గర నుంచి బయటికి పోతున్నాడా అనగానే హనుమంతుడు సిగ్గుపడుతూ, ఏం చెప్పమంటావు రామచంద్ర ప్రభో, పూరి జగన్నాథస్వామి ఉడికి ఉడకని చప్పిడి అన్నం, ఉప్పు ఉండదు పప్పు ఉండదు అందులో, ఏమీ ఉండవు, కూరగాయలు బాగుండవు, ఆ బియ్యం కూడా నో ఒకలో కోటా బియ్యం, ఈ కోటా బియ్యంతో వండి పెడితే ఏమైపోతాను, అందుకని తినలేక బాధపడి రాత్రిపూట సీతామాత వండి దాచి ఉంచే లడ్డూలు ఉన్న చోటుకి వచ్చి అవి తినేసిపోతున్నాను అన్నట్టు. అప్పుడు రాముడు తిరునవ్వు నవ్వి, మరి జగన్నాథస్వామి మా ఆంజనేయుడికి సరైన తిండి పెట్టకపోతే కాపలా ఇంకేస్తాడు, ఎవడన్నా డ్యూటీ చేయాలంటే చక్కగా భోజనం బాగుండాలి, మంచి జీతం ఇస్తే ఎవడన్నా ఉద్యోగం చేస్తాడు, జీతం సరిగ్గా ఇవ్వక కోత పెడితే రంపపు కోత అయ్యి వాడేం ఉద్యోగం చేస్తాడు, మా వాడికి నువ్వు జీతం ఎలాగ ఇవ్వట్లా ఆ మాత్రం భోజనం పెట్టకపోతే ఎలాగా అన్నట్ట. అప్పుడు ఆయన సిగ్గుపడి ఓహో ఇదే అని వెంటనే ఏం చేశాడు, తన ఆలయం దగ్గర ఉన్న వంట వాళ్ళని నాకు చప్పిడి గూడు పెట్టినా పర్వాలా, హనుమంతుడికి మాత్రం నేతితో జీడిపప్పులు కిస్మిస్సులు దట్టించిన మంచి లడ్డూలు పెట్టండి, మిఠాయి ఉండలు పెట్టండి, అవి పెట్టకపోతే అంతానన్నట్ట. అంతే అప్పటి నుంచి హనుమంతుడికి లడ్డూలు నైవేద్యం పెట్టడం మొదలెట్టారు. 6 సంవత్సరములు హనుమంతుడు అక్కడ కాపలా కాసి శిక్షించి సముద్రుని ఇంకెప్పుడు వెళ్ళకని చెప్పి ఆ తర్వాత డ్యూటీ పూర్తయ్యాక తిరిగి అయోధ్యకు వచ్చేశాడు. ఆ తర్వాత రామచంద్రుడు ఇక మీదట హనుమంతుడు రాత్రిపూట అక్కడిని ఎగురుతున్నాడు, ఎగిరి ఇక్కడికి వచ్చేస్తున్నాడు. రావడానికి గల కారణం ఆహారం, ఆహార సమస్య అంటే తీరింది. రేపెప్పుడైనా మళ్ళీ బుద్ధి పుట్టి ఇక్కడికి వచ్చేస్తాడేమో, ఎందుకైనా మంచిదని హనుమంతుడి విగ్రహానికి కాళ్ళకి చేతులకి బేడీలు వేశాడు. అప్పటి నుంచి హనుమంతుడు బేడీ ఆంజనేయుడు అని పిలువబడ్డాడనమాట. ఇది నిజానికి పూరీ జగన్నాథస్వామి రక్షణ కోసం చేసిన ఏర్పాటు, హనుమంతుడి కాళ్ళకి చేతులకి బేడీలు వేయడం. కానీ హనుమంతుడు వెంటనే అన్నాడు, రాముడంతటి వాడు శ్రీరామ శ్రీరామ అంటూ సంకెళ్ళు వేశాడు కదా, అందువల్ల నేను నా భక్తులకు ఒక వరం ఇస్తున్నాను, రామనామంతో నా విగ్రహం తయారు చేసి నా విగ్రహానికి కాళ్ళకి చేతులకి బేడీలు పెడితే ఆ బేడీ ఆంజనేయుడు అందరికీ సంసారం అనేటటువంటి కారాగృహం నుంచి విముక్తి కలిగిస్తాడు, మోక్షమిస్తాడు, ఇది నా వరం అన్నాడు. అందుకే అప్పటి నుంచి బేడీ ఆంజనేయ స్వామి విగ్రహాలు అంతటా వెలిసాయి. ఇప్పుడు కూడా తిరుపతిలో చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహానికి బేడీలు ఉంటాయి. దానికి గల కారణం జగన్నాథుడి కోసం రాముడు చేసిన ఏర్పాటు అన్నమాట. మనం కూడా ఈ బేడీలు వెయ్యబడిన ఆంజనేయుడికి ప్రదక్షిణ చేసి కానుకలిస్తే మనం సంసారం అనేటటువంటి బంధనముల నుండి విముక్తి పొందుతాం. ఈ బేడీలు సంసార బంధాలు, బంధములలో ఉన్న స్వామి బంధ విముక్తుల్ని చేస్తాడు, శాశ్వత శ్రీకైవల్యం ఇస్తాడు. కాబట్టి బేడీ ఆంజనేయ స్వామికి పూజ చేస్తే చాలా లాభం. ఈ బేడీలు ఉన్న ఆంజనేయుడి యొక్క విగ్రహానికి నైవేద్యం కేవలం లడ్డూలే పెట్టాలి అని నియమం, ఇంకా తక్కినవి పెట్టకూడదని కాదు, ప్రధానమైన ఆహారం ఇది అయి ఉండాలి. కొబ్బరికాయలు ఎన్నైనా కొట్టండి, ఎన్ని అరటిపళ్ళైనా ఇవ్వండి, కానీ నేతితో తయారు చేయబడిన లడ్డూలు నివేదన చేస్తే లోకశాంతి కలుగుతుంది. తిరుపతి దేవస్థానం వారు కూడా వీలుంటే ఆ ఆంజనేయ స్వామి వారికి ఆ పని చేస్తే చాలా మంచిదన్నమాట. అప్పుడు తిరుపతి కొండకు వచ్చే చిన్న చితక అరిష్టాలు ఏమైనా ఉంటే పోతాయి, హనుమంతుడు అక్కడ రక్షణ కలగజేస్తాడు, మనకి మోక్షం కూడా ఇస్తాడు. ఇది హనుమంతునికి ప్రీతిపాత్రమైన కథ. ఇది నేను చెబుతున్న సామాన్యమైన కథ కాదు, పరాశర సంహితలో ఉన్న అద్భుతమైన కథ. కాబట్టి ఎప్పుడైనా వీలుంటే మంగళవారం కానీ లేక శనివారం కానీ హనుమంతుడి విగ్రహాన్ని, ఈ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు ఉన్న విగ్రహాన్ని తయారు చేసుకుని దాన్ని మన పూజామందిరానికి తెచ్చుకుని లడ్డూలు నివేదన చేసి ఆ రోజు సుందరకాండ లేక అష్టోత్తర శతనామాలు ఇటువంటివి పారాయణ చేస్తే వారికి ఐశ్వర్యము కలుగుతుంది, సంసార బంధముల నుండి విముక్తి కలుగుతుంది, వాడికి పాప విముక్తి కలుగుతుంది, చిట్ట చివరిగా కైవల్యం కూడా కలుగుతుందన్నమాట. హనుమంతుడు ఈ విధంగా లోకశ్రేయస్సు కోసం బేడి ఆంజనేయుడైన ఈ కథ ఉన్నదే. ఈ కథని భక్తి శ్రద్ధలతో 3 సార్లు జీవితంలో విన్నవాడు వాడు బ్రహ్మస్వరూపుడు అవుతాడట. సబ్రహ్మసభో భవేత్, వాడు బ్రహ్మతో సమానుడవుతాడు అని చెప్పారు. 3 సార్లు వింటే చాలు, అదేం పెద్ద కష్టమూ కాదు. ఇక రామచంద్రప్రభు అవతారం చాలించాలి, అది కొద్ది రోజుల్లోకి వస్తున్నది క్రమంగా. రాముడు లేకపోతే హనుమంతుడు ఉండలేడు, అయినా తప్పదు కాలప్రభావం. ఈలోపు రామచంద్ర ప్రభు దూతల్ని అన్ని దిక్కులకి పంపేవాట. ఎక్కడ ఏ వార్త విన్నా ఆ వార్త వెంటనే నా చెవిలో వెయ్యండి, మంచి అయితే చెప్పక్కర్ల, అందరూ రాముడు గొప్పవాడు గొప్పవాడని పొగిడితే ఈ గొప్ప వార్తలు నేను వినవలసిన అవసరంలా. నా గురించి ఎవరైనా చెడ్డగా చెప్పుకుంటే ఆ చెడ్డ మాత్రం చెప్పండి, అది నా లోపాన్ని తెలియజేస్తుంది కనుక ఆ లోపం సరిదిద్దుకుంటాను, లోపం తొలగించుకుని ప్రజల్ని ఇంకొంచెం జాగ్రత్తగా పాలన చేస్తానన్నాడు ఆయన. దాంతో దూతలు అన్ని చోట్లకి వెళ్ళేవారు. ఒకనాడు తెల్లవారుజామున భద్రుడు అని పేరు కలిగిన ఒక దూత ఒక గోడచారి రాముడి దగ్గరకు వచ్చి, రామా అంతటా నిన్ను పొగుడుతున్నారు, ఏదో కొంతమంది ఏమైనా అంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తావు, చెప్పతామా అవి నీదాకా రాణిస్తామా అన్నట్ట, అవి చెప్పమన్నాడు. రాముడు ఆశ్చర్యపోయి, అది మంచో చెడ్డో చిన్నవారితో పెద్దవారితో తేల్చవలసినది నా బాధ్యత, ఎవరో ఏదో అన్నాం అది ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తామంటున్నావు, అలా వదలడానికి వీల్లేదు, ఆ వార్త ఏమిటో చెప్పన్నాడు. ఏం చెప్పమంటావు రామా, చెప్పలేకపోతున్నానన్నాడు. చెప్పు, చెప్పకపోతే శిక్షిస్తాను భద్రా అన్నట్ట. అప్పుడు ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో దుఃఖం చెందుతూ, ఏం చెప్పమంటావు, ఒక పరమ పాపాత్ముడు అనరాని మాట అన్నాడు, అది చెవులలో సోలంలో గుచ్చుకుంది, చెప్పలేకపోతున్నాను. ఈ మధ్యన నీలాటి రేవుకి వెళ్ళాను, అక్కడ బట్టలు ఉతుకుతున్నటువంటి ఒక రజకుడు ఏమన్నాడు, సామాన్యుడు తన భార్యతో ఆలస్యంగా వచ్చిందని, సంవత్సరం పాటు లంకలో రావణుని సన్నిధానంలో ఉన్న సీతని రాముడు తీసుకువచ్చి ఏలుకుంటున్నాడు, నేను అటువంటి వాడినా అన్నాడు. ఒక సామాన్యుడన్నా ఆ మాట నీకు చెప్పాలంటే నాకు బాధగా ఉంది, చెప్పకపోతే నువ్వేమో శిక్షిస్తానంటున్నావు, తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పా, ఈ ఒక్కటి తప్ప తక్కిన అన్ని చోట్ల నిన్ను పొగుడుతున్నారనగానే ఒక్కసారి రాముడు తలబట్టు పడిపోయాట, దుఃఖం చెందాడు. పరమ పతివ్రత పవిత్రురాలు సీత అగ్నిని కూడా పవిత్రం చేయగలిగినది, ఆమె మీద కూడా అభాండం పడితే ఎలాగనుకున్నాడు ఆయన. కానీ మహాత్ములు ఎంతటి సామాన్యుడైనా గొప్పవాడి కిందే భావిస్తారు. అసలు లోకాపవాదం అంటే భయపడాలి, అపవాద భీతి ఉండాలి. అందుకని వెంటనే ఆయన లక్ష్మణుడిని పిలిచాడు, సీతను అడవిలో విడిచిపెట్టి అన్నట్ట. ఎందుకంటే అంతఃపురమే వాడు గర్భవతిగా ఉండి రాముడి దగ్గర కోరరాని కోరిక కోరింది. ఇవే కర్మయోగాలు అంటారు, భగవంతుడు మన చేత అలా అనిపిస్తాడు. గర్భవతులు అప్పుడప్పుడు భర్తను ఏదైనా కోరితే ఆ కోరిన కోరిక తీర్చాలిగా భర్త. సీతని రాముడు, నువ్వు గర్భవతివి, నీకేమైనా తీరని కోరిక ఉంటే చెప్పు తీరుస్తానంటే నాకేముందండి, అన్నీ మీ దయవల్ల తీరుతున్నాయి, కానీ ఒక కోరిక ఉంది, చాలా కాలం అడవిలో ఉన్నాం, మళ్ళీ అడవి వదిలి ఇక్కడికి వచ్చాక ఆ అరణ్యానికి వెళ్ళలేదు, ఒక్కసారి అడవికి వెళ్ళి ఋషిపత్నుల్ని చూసి వాళ్ళ సేవ చెయ్యాలని ఉంది అందిట, అలాగే పంపిస్తాలే అడవికి అన్నాడు ఆయన. అలా అన్న మర్నాడే ఈ వార్త వచ్చింది. అందుకని దృష్టిలో పెట్టుకుని ఎందుకో ఏమిటో చెప్పకుండా సీతని రథం ఎక్కించుకుని వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర వదిలేసిరా, ఇది నా ఆజ్ఞ లక్ష్మణ అన్నాడు ఆయన. పరమ దుఃఖం చెందాడు ఆయన లక్ష్మణుడు. పక్కనే ఆ సమయంలో భరతుడు కూడా ఉన్నాడు, ఆయన అయితే ఆగ్రహంతో ఊగిపోయాట్టు కూడా, ఎంత పాపం చేస్తున్నావు రామా అని కూడా అన్నాడు. కంకంటి పాపరాజు గారు అంటాడు ఉత్తర రామాయణంలో, ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సుత్రాములు హవ్యవాహనులు ప్రస్తుతి చేసిరో, అట్టి తల్లి సీతా మహిళా శిరోమణిని దారుణ కానల వీధి కంపగా నీమది ఎట్టులోర్చే ఎట నేర్చితివి కఠినత్వం అగ్రజా అగ్రజా. సీతాదేవి ఎంత గొప్పదో బ్రహ్మదేవుడు చెప్పాడు, విష్ణువు చెప్పాడు, రుద్రుడు చెప్పాడు, సుత్రాముడు ఇంద్రుడు ఆ మాటే అన్నాడు. హవ్యవాహనులు ప్రస్తుతి చేసిరో, సాక్షాత్తు అగ్ని, అగ్నిహోత్రంలో ప్రవేశించింది కదా సీత, అది జగమెరిగిన సత్యం. ఆనాడు అగ్నిహోత్రుడే, నేను సీతను తగలబెట్టలేరు సీత, అగ్నిని కూడా పవిత్రం చెయ్యగలిగిన, అగ్నిని కూడా అవసరమైతే భస్మం చెయ్యగలిగిన నిత్య శుచి అన్నాడు. అటువంటి జగన్మాత ఇంతమంది చేత ప్రస్తుతింపబడింది, అటువంటి సీతా మహిళా శిరోమణిని పరమ పవిత్రురాలిని దారుణమైన అడవికి పంపడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది రామా, నువ్వు కరుణాస్వరూపుడి అంటారు, కఠినత్వం ఎలా నేర్చుకున్నావు, వజ్రంలాగా శిలలాగా అయిపోయిందా నీ మనస్సు బాబోయ్ అన్నట్ట. ఎవరేమనుకున్నా నా పౌరులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు ఏమంటే ఆ మాటను నేను నెరవేర్చాలి, సీత సంవత్సరం పాటు లంకలో ఉంది, ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చాడు రాముడు అని ఒక వ్యక్తి అన్నాడంటే అది వ్యక్తి కాదు సమాజం అన్నట్టే నా దృష్టిలో, కాబట్టి నేను సీతను వదలక తప్పదు లక్ష్మణ, ఇది నా ఆజ్ఞ, లేదా నేను ఉండనన్నాడు ఆయన. అంతే తప్పదు పాపం రామాజ్ఞ. అందుకని లక్ష్మణుడు శోకంతో సీత దగ్గరికి వెళ్ళి, అడవికి వెడదాను రామమ్మ, ఏదో నువ్వు వనాలు దర్శించుకోవాలని కోరావట రాముణ్ణి అని రథంలో ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. ఆ తీసుకువెళ్ళినప్పుడు హనుమంతుడు ఇక్కడ లేడు. అది దురదృష్టం. హనుమంతుడు అక్కడ ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉండేదో. అయినా కాలం ఎవరూ ఆపలేరు. ఆయన తల్లికి నమస్కారం చేయడానికి, అంజనాదేవికి నమస్కారం చేయడానికి మహాత్ముడు అంజన పర్వతానికి పోయాడనమాట. ఆయన లేని సమయంలో ఇంత ఘటన జరిగిందట. ఆనాడు హనుమంతుడు ఉండి ఉంటే కథ వేరే రకంగా మారేది అంటాడు పరాశర సంహితలో పరాశరుడు. సరే, లక్ష్మణుడు సీతాదేవిని తీసుకున్నాడు. రథం బయలుదేరింది. బయలుదేరుతున్నంతసేపు సీతకి కుడికన్ను ఎదిరింది, కుడికాలు ఎదిరింది, కుడిచెయ్యి ఎదిరింది. ఆవిడికి భయం కలుగుతూనే ఉన్నది. అపశకునాలు అవుతున్నాయి. పైగా గుర్రాలు కూడా ఏడుస్తున్నాయి. గుర్రాలు వేగంగా కదలలేకపోతున్నాయి. లక్ష్మణుడైతే కిన్నుడైపోయాడు. సరిగ్గా రథం నడపలేకపోతున్నాడు. అదిగో అటువంటి స్థితితో మొత్తం మీద ఎలా అయితేనే గంగానదీ తీరానికి పవిత్రమైనటువంటి అరణ్యభూములకి బయలుదేరి వెళ్ళారు. గంగానదీ తీరంలో ఉన్న పవిత్ర అరణ్యాలవన్నీ కూడా అక్కడ దాకా వెళ్ళాక గంగానది దగ్గర, అమ్మా ఇక్కడతో రథం ఆగిపోతుంది, నువ్వు దిగు తల్లి అన్నట్ట అని ఆవిడ రథం దిగ్గానే లక్ష్మణుడు వింటి కొన మీద తలపెట్టి భోరుమని ఏడ్చాడు. లక్ష్మణుడు అంతలా ఏడవడం ఎప్పుడు సీత చూడ, హడిలిపోయింది ఆమె. ఏం నాయన ఎందుకు ఏడుస్తున్నావు? రాముడు క్షేమంగానే ఉన్నాడు కదా, భరతుడు శత్రుఘ్నుడు ఎలా ఉన్నారు? నువ్వు ఏదో పొరపాటు చేస్తే ఏడవాలి తప్ప పొరపాటు చేయకపోతే ఏడవకూడదే. ఎవరికైనా బ్రాహ్మణోత్తములకి దానం చేస్తానని మాట తప్పావా? ఇంకేదైనా పొరపాటు చేసావా? ఏం జరిగింది చెప్పు. అసలే నా మనస్సు ఆందోళనగా ఉంది, ఉద్విగ్న భరితం అయిపోతున్నది, కుడి చెయ్యి ఎదురుతున్నది, కుడికన్ను ఎదురుతున్నది, కుడికాలు ఎదురుతున్నది, అపశకునాలు అనిపిస్తున్నాయి. పైగా ఆ పక్క నుంచి ఏదో తెలియని నక్కకూత వినపడుతున్నది. మరో పక్కన గొడ్లగోబలు గ్రద్దలు అరుస్తున్నాయి. ఈ అడవుల్లో ఉండే వనగజాలు కూడా కింద పడిపోయి ఈ గజములు మెన్నకయును దిగ్గన కన్నీళ్లు విడువ తిగుచుచునున్నవి. ఈ ఏనుగులన్నీ ఇలా కన్నీళ్లు విడుస్తూ కింద పడి ఏడుస్తున్నాయి. దగ్ధములైనట్టులు సమ్యగ్ ధైర్యములెడలే. ధైర్యం కూడా తొలగిపోయింది ఎవడో తగలబెట్టినట్టుగా. ఏదో అపశకునం తీవ్రంగా కనిపిస్తున్నది. ప్రమాదాన్ని శంకిస్తోంది నా మనస్సు. చెప్పు నాయన ఎందుకు ఏడుస్తున్నావంటే, ఇంకా ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాడు. చాలా అద్భుతం. ఉత్తర రామాయణం కంకంటి పాపరాజు గారు రాశాడు మహాత్ముడు. ఆయన పద్యాలంటే రసగుళికలు, పోతన లాంటి శైలి ఆయనది. ఆయన రాసిన అద్భుతమైన పద్యం ఇదన్నమాట. ఇంతకు పూని వచ్చి వచి ఇంపకపోదు నే విన్ము తల్లి, ఇంతకు పూని వచ్చి వచి ఇంపకపోదు నే విన్ము తల్లి, దుశ్చింతులు దైత్యు చేబడిన సీతను క్రమర ఏలుచున్నవాడు ఎంత విమోహి రాముడని ఎగులు వల్కిన ఆలకించి భూకాంతుడు నిందజల్ది, భూకాంతుడు నిందజల్ది, నిను కానలలో పొల్లడిల్చి రవ్వనెల్ నిన్ను కానల లోపల డించిరమనిల్. అమ్మా ఇంత ప్రయత్నం చేసి ఇక్కడ దాకా నిన్ను తీసుకొచ్చి అడవిలో వదిలేస్తూ వదిలేస్తూ ఇంకా చెప్పకుండా ఎలా ఉంటాను? ఎలాగూ తప్పదు, ఇక్కడికి వచ్చాను కనుక చెప్పాలి. రోట్లో తలదూర్చి రోకటి పోటుకి వెరవని ఎలా అన్నారు. తీసుకొచ్చాక చెప్పటం మాన్తానా? అసలు రహస్యం చెబుతున్నాను విను. నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఆశ్రమాలు చూపించి వెనక్కి తీసుకువెళ్ళడానికి కాదు, శాశ్వతంగా ఇక్కడ వదిలేయడానికి. కొందరు దుష్టబుద్ధులు, నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యసనపరులు నిన్ను నోటికొచ్చినట్టు తిట్టారట, అనరాని మాటలు అన్నారట. దైత్యు చేబడిన సీతను క్రమ్మరని ఏలుతున్నవాడు, సంవత్సరం కాలం రావణుని దగ్గర అశోకవనంలో పడి ఉన్న సీతని తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ రాముడు కాముకుడు తప్ప నిజమైన ధర్మం ఎరిగినవాడు కాదు. పరుని చేతిలో భ్రష్టురాలైన స్త్రీని ఎవడైనా తీసుకొస్తాడా అని కొంతమంది దుశ్చింతులు అన్న మాటలు రాముడు చెవిన పెట్టి అదే జనవాక్యంగా భావించి జనవాక్యంతో కర్తవ్యమని నిర్ణయించుకుని తనకు తానే నిన్ను అడవిలో వదిలిపెట్టి రమ్మన్నాడు. ఎంత విమోహి రాముడని యగ్గులు వల్కిన ఆలకించి భూకాంతుడు నిందజెంది నిను కానల లోపల డించి రమ్మని, నిన్ను అడవుల్లో వదిలేసి రమ్మన్నాడంతే. అందుకే వదలడానికి వచ్చానమ్మా అన్నట్ట. ఒక్కసారి సీత స్పృహదప్పి కింద పడిపోయింది. పాపం నిండు గర్భిణి, ఓ 10-15 రోజుల్లో ప్రసవం కావాలి. ఆ సమయంలో ఎంత దురదృష్టం! ఈ సృష్టిలో సీత పడిన కష్టాలు ఎవరు పడ్డారు? అంత జగన్మాత ఆదిలక్ష్మి ఓర్పు అంటే ఆవిడ దగ్గరే మనం తెలుసుకోవాలి. అంత గొప్ప తల్లి కూడా యావజ్జీవితం కష్టాలే. రామావతారం అందుకే అంత గొప్ప అవతారం అన్నారు. అన్నీ తెలుసుండి ఆవిడంటే ఇష్టం ఉండి కూడా ప్రజలను రక్షించడం కోసం ఎవడో ఏదో అంటే వదిలిపెట్టాడు ఆయన. నువ్వు చచ్చినా అరిచినా నీ రాజీనామా చేయను, రాజీ పడతాను తప్పంటారు వాటి నాయకులు. ఈ మూర్ఖులంతా ఈ కథలు వింటే ఆహా, నీతి ధర్మం నిజాయితీ అంటే ఏమిటో తెలుసుకుంటారు. ఇంత కాకపోయినా కొంతైనా నేర్చుకుంటే దేశం బాగుపడుతుంది అన్నమాట. ఇవన్నీ కథల, ఇవి సుధలు, మానవ జీవితానికి వ్యధలు తొలగించేటటువంటి సుధలు ఇవి. ఆ మహాత్ముల చరిత్ర శాశ్వతం, సార్వకాలీనం, సర్వజన సమ్మతం అన్నమాట. సీత కొంతసేపటికి అతి కష్టం మీద లేచింది. లేచి ఎంత దురదృష్టమైన కాలం ఇది, ఎటువంటి వార్త విన్నాను నేను అని చాలా బాధపడిపోతూ, సర్లేనైనా వెళ్ళిరా, ఇప్పుడు కూడా రాముడి తిట్ల నన్ను వదిలేస్తాడా, కోర్టుకు లాగుతాను, జనసంఘాల్లో పెడతాను అందే ఆ తల్లి అలా వెర్రి తల్లి. భక్తితోటే రాముడిని కొలుస్తోంది, నాయన రాముడు నన్ను విడిచిపెట్టాడు, అయినా అయోధ్యాపురవాసులు అభాండం వేసిన వాళ్ళు, రాముడు మీరందరూ సుఖంగా ఉండాలంది. అమ్మ దగ్గర నేర్చుకోవలసింది ఇదే, జగదంబ దగ్గర, సీత దగ్గర. ఏమిటి, నన్ను వదిలేస్తాడా భర్త, వాడు అంతం చూస్తానల్లా, కోర్టుకు కడతానల్లా, మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తానల్లా, ప్రజల్ని శాపనార్థాలను పెట్టలా? ఆహా, పరమ కరుణాస్వరూపిణి అవ్యాజ కరుణామూర్తి అమ్మ అంటే. ఆవిడేమన్నది, అపరాధ దూషితయైన కాంతను ఎడబాసి పతి కీర్తి బొందుట భావ్యమనుము కౌసల్యమున్నుగా గల అత్తలకేను కడు భక్తితో మృక్కులిడితి ననుము తోడి కోడండ్రు నాతోడి నేస్తము నిల్చి కడసారి సేమంబునడిగే ననుము చెలికత్తియలు నన్ను పలుమారు తలపోసి ఉమ్మలింప నిరుపయోగమను ప్రజలనిక మీద మోదంబుబడయుడను పతిని ఎడవాసి ఇక సీత బ్రతుకదను జన్మ జన్మంబులకు రామ సార్వభౌము జన్మ జన్మంబులకు రామ సార్వభౌము పరమ పావను భర్తగా బడతునను. ఎవరో ఏదో అభాండం వేస్తే ఆ అభాండంతో దూషిత అయిన భార్యని అడవిలో విడిచి నా భర్త కీర్తి పొందడం న్యాయమే అని నేను అన్నానని చెప్పు. కౌసల్య మొదలైన అత్తలందరికీ కడసారి భక్తితో నమస్కారం చేసి క్షేమం అడిగానని చెప్పు. తోడికోడళ్ళు నాతో ఉన్న మైత్రి వల్ల, ప్రేమ వల్ల పదే పదే ఏడిస్తే ఆ ఏడుపు వల్ల ఉపయోగం లేదని చెప్పు. చెలికత్తెలు దుఃఖపడుతూ ఉంటారు నేను లేనని, ఆ చెలికత్తెల్ని దుఃఖపడవద్దని చెప్పు. ఒక్క మాట మాత్రం చెప్పు, భర్త లేకపోతే సీత ఇక బ్రతకదని చెప్పు. ప్రజల్ని ఈ అభాండం వేసి వాళ్ళు మాత్రం సుఖంగా ఉండమను. ప్రజలను ఇక మీద మోదంబు పడేయడం, నేనుంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉందిగా, అంచేత నన్ను అడవిలో వదిలేసి వాళ్ళని సుఖపడమను. పర్వాలేదు, నేను మాత్రం ఎన్ని జన్మలైనా రాముడి యొక్క పాద పద్మాలే ఆశ్రయిస్తాను. రాముడే నా భర్త, మరొకడెవడు నా భర్త కాకూడదని నేను అంటున్నానని రాముడికి చెప్పు అనగానే పాపం ఆయన దుఃఖించి, రాముడు మాత్రం ఏముంటాడు తల్లి నువ్వు లేక అని అతి కష్టం మీద వదలలేక దూడ ఆవుని విడిచిపెట్టి వెళ్ళడానికి ఎంత బాధపడుతుందో అలా విడిచిపెట్టి వెడుతున్నట్టు ఆయన. ఆ వెళ్ళేటప్పుడు తల్లికి నమస్కరించాడు ఆ మాతకి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకికి, మహాలక్ష్మీ స్వరూపిణికి, జానకీమాతకి, అఖిలలోక పూజ్యురాలికి,
ప్రతిదినమేను తొల్దొల్లుత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవనలనంది చెరింతు
తదీయ భాగ్యమీ గతి అడమాయే ఇంకెప్పుడుగాంతు భవత్పద పద్మముల్ నమస్యతములొనర్తునమ్మా కడసారి గ్రహింపుము జానకీ సతీ. ప్రతిదినం నేను మొట్టమొదట లేవగానే నీ పాదపద్మాలకి నమస్కారం చేసుకునేవాడిని. మనకి చెప్పుకున్నాం ఇంతో పూర్వం కూడా కిష్కింధాకాండలో, నాహం జానామి కేయూరి, నాహం జానామి కుండలి, నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్తన్నాడు లక్ష్మణుడు రాముడితోటి. నేను సీతాదేవి భుజకీర్తులెరగను, కుండలాలెరగను, కేవలం పాదాలకున్న పట్టీలు నూపురాలు ఎరుగుదును. ఎందుకంటే నిత్యం పాదాభివందనాత్తు, రోజు పాదాలకి నమస్కారం చేయడం వల్ల. లక్ష్మణుడు లేవగానే